శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రం 18-19 అధ్యాయాలు. గత 2 అధ్యాయాలలో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనికుని బాబా ఎలా ఆదరించారో హేమాడ్ పంత్ వర్ణించారు. రాబోయే 2 అధ్యాయాలలో హేమాడ్ పంత్ను బాబా ఎలా ఆమోదించి ఆశీర్వదించారో, బాబా ఎలా తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షానికి మార్గం చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనిందా వాక్యాల గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని గూర్చి బాబావారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావనము. సద్గురు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలక చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారానికి దారిచూపుననే విషయం అందరికీ తెలిసింది. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అంటారు. అలా గురువు బోధించిన దానిని వెల్లడి చేస్తే ఆ బోధలు నిష్ప్రయోజనాలు అవుతాయని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటివారు. వారు తమ అమృత తుల్యమైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశాలందు కురిపించదురు. వాటిని మనము అనుభవించి హృదయానికి తృప్తికరంగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలము. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియచేయు విషయాలను వర్తించును. తన స్వప్నమందు కనిన రామరక్షా స్తోత్రాన్ని బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణను ఇచ్చట స్మరించవలము. ప్రేమగల తల్లి గుణనిత్య చేదైన ఔషధాలను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోకి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయాలను బాబా తమ భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రాలను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యాలను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలాలు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచు ఇది అంతయో మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టాలను బాధలను తొలగించి మనల్ని సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవలను. కాబట్టి మనం సద్గురువును వెదకవలను, వారి కథలను వినవలను, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదు. సాటే. సాటే అనే అతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేకాకుండా మరికొన్ని సమస్యలు అతన్ని చికాకు పరచను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందను. మనస్సు చెడి చంచల మగుటచే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలి అని అనుకున్నాడు. మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించడు, కానీ కష్టాలు నష్టాలు దుఃఖాలు చుట్టుకున్నప్పుడు మాత్రం భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మములు ముగియే వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకునే అవకాశాన్ని సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమంను చూచిదరు. సాటే గారికి కూడా అలాంటి అనుభవం కలిగింది. అతని స్నేహితులు శిరిడీకి వెళ్లమని సలహా ఇచ్చారు. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండెను. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చింది. వెంటనే 1917 సంవత్సరంలో శిరిడీకి వచ్చింది. అతడు శాశ్వత బ్రహ్మవలి స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు అగు సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగింది. అతని పూర్వజన్మ పుణ్యఫలం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించింది. అతడు గొప్ప మనోబలం కలవాడు అగటచి వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతాన్ని చూపెను. అదే ఇట్లుండెను. బాబా గురుచరిత్రం చేతిలో పట్టుకుని దానిలోని విషయాలను ఎదుట కూర్చున్న సాటేకి బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటి నిద్ర నుంచి లేచిన వెంటనే తలను జ్ఞాపకముంచుకొని చాలా సంతోషించింది. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని వేటి గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అని అనుకున్నారు. ఆ మరుసటి దినము ఆ దృశ్యాన్ని కాకాసాహబ్ దీక్షిత్కు తెలియచేసి దాని భావం ఏమై ఉందను సాయిబాబాని అడిగి తెలుసుకునమనను. ఒక సప్తాహం చాలును, లేక ఇంకొక సప్తాహం పారాయణ చేయవలనో కనుగొనమనను. కాకాసాహబు సమయం చూసి బాబాని ఇలా అడిగను, ఓ దేవా, ఈ దృశ్యం వలన సాఠ్యకు ఏమని చెప్ప నిశ్చయించేది? అతడు ఊరుకోవాలా, లేక ఇంకొక సప్తాహం పారాయణ చేయాలా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను, అతనికి దృష్టాంతమును బోధించవలను, వానిని ఆశీర్వదింపుడు అని బాబా. అప్పుడు అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహ పారాయణం చేయవలను, ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వాడిని ప్రపంచ బంధాల నుండి తప్పించును ఆయన. ఆ సమయమున హేమార్పంతో అచ్చట ఉండి బాబా కాళ్ళు వచ్చిండను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు, సాటి ఒక్క వారమే పారాయణ చేసి ఫలితాన్ని పొందనా? నేను 40 సంవత్సరాల నుండి పారాయణ చేయిస్తున్నాను, కాని నాకు ఫలితం లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించను, మరి నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నాను, నా ప్రయత్నాలు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుపై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతాన్ని నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన అతని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దాన్ని గ్రహించారు. భక్తుల మనస్సులలో ఉండి ఆలోచనలన్నీ బాబా గ్రహించేవారు. అంతేకాకుండా చెడ్డ ఆలోచనలను అణచుచూ మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంతు మనస్సును కనిపెట్టి బాబా అతన్ని వెంటనే లేపి శ్యామా వద్దకు వెళ్లి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనని బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను. కావున వారు ఇలా ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాడ్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామా గృహానికి వెళ్ళింది. అప్పుడే అతడు స్నానం చేసి ధోవతి కట్టుకుని చుండను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతును ఇలా అడిగాడు, మధ్యాహ్న ఆరతి సమయమందు మీరిక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుండి వస్తున్నట్లున్నది, మీరెందుకు చికాకుతో చంచలంగా ఉన్నారు? మీరొంటరిగా వచ్చారెందుకు? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందండి, నా పూజను ముగించవచ్చును, ఈలోగా తాంబూలం వేసుకోండి, పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకునేదను. ఇలా అంటూ అతడు లోపలికి వెళ్ళను. హేమాడ్ పంతు ముందర వసారాలా కూర్చున్నారు. కిటికీలో ఏకనాథ భాగవతం అనే ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉంది. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపూసాహెబ్ దీక్షితు భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక, ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము సిరిడీలో చదువుచుండేవారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణము వినమని పంపేవారు. ఈ గ్రంథములు భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు వెళ్లి ఆ గ్రంథములు వినేటప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించుచుండెను. హేమాడ్ పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేసేవారు. హేమాడ్ పంతు ఆ రోజు తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు వెళ్లారు. శ్యామా ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగం వద్దే పుస్తకం తెరుచుకునింది. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తనను అచ్చటకు పంపెనని హేమాడ్ పంతు అనుకున్నారు. వెంటనే తన నిత్య పారాయణాన్ని పూర్తి చేసింది. పిమ్మట శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చారు. వారు ఇరువురికి ఈ దిగువ సంభాషణ జరిగింది. హేమాడ్ పంతు, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చాను. బాబా మీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు, కొంతసేపు మీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పారు. దానికి శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారాలు పైకమునకు బదులుగా బాబాకు సమర్పిస్తాను. దానికి హేమాడ్ పంతు, సరే, మీ నమస్కారములు ఆమోదింపబడింది, మనం కూర్చుని కొంతసేపు మాట్లాడుకుందాము, మన పాపాలను నశింపచేయనట్టి బాబా లీలలను కథలను చెప్పండి. దానికి శ్యామ, అయితే కొంతసేపు కూర్చోండి, ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి, మీకు ఇదివరకే తెలియను, నేను పల్లెటూరు వాడను, నీవా చదువుకున్న పట్టణవాసిని, నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలు చూసే ఉండు. వాటిని నీ ముందు నేనెలా వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు వక్కా సున్నం తీసుకుని తాంబూలం వేసుకో. నేను లోపలికి వెళ్ళి దుస్తులు ధరించి వచ్చదను. కొద్ది నిమిషాలలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుతూ కూర్చున్నారు. అతడు ఇలా అన్నారు, ఈ దేవుని నీల కనుగొన సత్యము కానిది, వారి నీలలకు అంతులేదు. వాటిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లు అగుపడినను వారు వానిని అంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను. బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకు ఏల పంపుచున్నారు. వారి మార్గాలు ఊహింపరానివి, అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇలా అన్నారు, నాకు ఒక కథ జ్ఞాపకానికి వస్తోంది, అది నీకు చెప్పదని. నాకది స్వయంగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వారికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఉపదేశం అను మాట వినతోడనే హేమాడ్ పంతు మనస్సులో ఒక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాటేగారి గురుచరిత్ర పారాయణము గ్రంథికి వచ్చింది. తన మనస్సుకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తనను అచ్చటకు పంపి ఉండును అని అనుకున్నారు. అయినప్పటికీ ఈ భావాన్ని అణుచుకొని శ్యామా చెప్పే కథలను వినుటకు సిద్ధపడింది. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందు వ్యక్తి దయాదాక్షిణ్యాలు కలవో తెలుపు. వాటిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషం కలిగింది. శ్యామా ఈ దిగువ కథను చెప్పతొడంగింది. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అనే ఒక ముసలమ్మ ఉండేది. ఆమె ఖాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి శిరిడీకి వచ్చింది. బాబాను దర్శించుకుని మిక్కిలి తృప్తి చెందింది. ఆమె బాబాను గాఢంగా ప్రేమించింది. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశాన్ని పొందవలను అని మనోనిశ్చయం చేసుకుంది. ఆమెకు ఇంకేమీ తెలియకుండా బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయనిచో ఉపవాసం ఉండి చచ్చదను అని మనోనిశ్చయం చేసుకుంది. ఆమె తన బస్సులోనే ఉండి భోజనము నీరు మానివేసింది. అలా 3 రోజులు గడిచాయి. ఆమె పట్టుదలకు నేను అంటే శ్యామ భయపడి ఆమె పక్షాన బాబాతో ఇలా అన్నాను, దేవా మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చటకు వేడ్చెదవు. ఆ ముదుసలని నీవు ఎరిగియే ఉండవు. ఆమె మిక్కిలి పట్టుదల కలదు. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశము ఇచ్చినంత వరకు తన నిరాహార దీక్షను మానదు. ఆమెకు ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశము ఇవ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులు అనుకునెదరు. కాబట్టి ఆమెను కరుణించు, ఆశీర్వదించు, ఆమెకు తగిన దారి చూపు. ఆమె మనోనిశ్చయాన్ని చూసి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధంగా బోధించారు. ఓ తల్లి, అనవసరమైన యాతనకు ఏల పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజంగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా ఎందు కనికరించి నేను చెప్పేది పూర్తిగా విను. నీకు నా వృత్తాంతాన్ని చెప్పదను. నీవు దానిని బాగా విన్నచో నీకది మేలు చేయి. నాకొక గురువు ఉండేది. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేస్తుంది, కాని నా చెవిలో వారు ఏ మంత్రమూ ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండా నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశాలను గ్రహించుటకు నిశ్చయించుకుంటుంది. కానీ వారి మార్గము వారిది. వారు నా తల గురిగించుడు, నా నుండి 2 పైసల దక్షిణ అడిగిరు. నేను దానిని వెంటనే వారికి సమర్పించుకుని, మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్మలను దక్షిణ అడుగనేలా? వారు నిష్కాములని ఎలా అనిపించుకొందరు అని నీవు అడగవచ్చు. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయనదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, 2వది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిని. నేను ఈ 2 వారికి అర్పించుకుని వారు ప్రసన్నులయ్యారు. నా గురువును అలా 12 సంవత్సరాలు సేవించి వారే నన్ను పెంచి పోషించిరి. భోజనములకు కానీ వస్త్రాలకు కానీ నాకు లోటు లేకుండా వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చు. ఆ ప్రేమను నేనెలా వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించేవారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములో ఉన్నవారు తదేకముగా చూచుచుండేది వాడని, నేనిద్దరము ఆనందంలో మునిగేది వారం. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిగడ్చితి, వారిని చూడనిచూ నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకుని ఉండేది. ఇదియే వారడిగిన దక్షిణలో ఒక పైస. సబూరి, సంతోష స్థైర్యములతో కూడిన ఊరి అన్నది రెండవ పైస. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసుకుని ఈ ప్రపంచమనే సాగరాన్ని, సబూరి అనే ఓడను నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపాలన్నిటినీ తొలగించింది, కష్టాలను పారద్రోలును, అనేక విధముల అవాంతరాలను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలగజేయును. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ సబూరి అనున్నది అన్యోన్యమైన అక్కచెల్లెండ్రవలె వంటిది. నా గురువు నా నుండి ఇతరము ఏమీయో ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండేది వారు. నేను వారితో కలిసి ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉన్నా వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడేవారు. తాతయ్యలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలకు ఆహారం పెట్టడం కానీ పాలివ్వడం కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలు ఎదిగి పెద్దది అగును. అలాగే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడేది. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రం ఏమీ ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీ చెవిలో మంత్రాన్ని ఎలా ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకానికి ఉంచుకొను. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుండి కానీ పొందటకు ప్రయత్నించకు. నీ ఆలోచనలు, నీవు చేసే పనులు నా కొరకే వినియోగించు. నీవు తప్పక పరమార్థాన్ని పొందేదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడు. నేను నీ వైపు అలానే చూసేదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్పేదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలు కాని, ఆరు శాస్త్రాలలో ప్రావీణ్యము కానీ అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసాలుంచును. గురువే సర్వమును చెయ్యువాడనియో, కర్తయనియో పూర్తిగా నమ్మును. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పతనాన్ని గ్రహించెదరో, ఎవరైతే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో, వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసాన్ని వదులుకునింది. ఈ కథను జాగ్రత్తగానూ శ్రద్ధగానూ విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్పంతు మిక్కిలి ఆశ్చర్యపడింది. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూసి అతని ఆపాదమస్తకము పులకరించింది. సంతోషంతో ఉప్పొంగిను, గొంతుక ఆరిపోయింది. ఒక్క మాటైనా మాట్లాడడానికి చేత కాకుండా శ్యామ అతను ఈ స్థితిలో చూసి, ఏం జరిగింది, ఎలా ఊరుకున్నావు, అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగింది. అదే సమయమందు మసీదులో గంట మ్రోగింది. మధ్యాహ్న హారతి పూజా ప్రారంభమైందని గ్రహించారు. కనుక శ్యామ హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా వెళ్లారు. బాపూ సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించను. స్త్రీలు మసీదు నిండి, దిగువ ఖాళీ జాగాలు పురుషులు ఉన్నారు. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండేది. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చున్నారు. వారిని చూసి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణాను ఇమ్మని, శ్యామ రూపాయలకు బదులు నమస్కారాలు ఇచ్చినని, శ్యామ ప్రత్యక్షంగా కలడు కనుక అడగవచ్చును అని అన్నారు. బాబా ఇలా అన్నారు, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా, అలా అయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పు. గంటల చప్పుడు, మధ్యల శబ్దాన్ని, పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయ్యూ చెప్పుటకు ఆతురపడను. తాము ముచ్చటించినదంతయ్యూ తనకు చాలా ఆనందం కలగజేసిందని, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యాన్ని కలగజేసిందని, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటుందని, ఆ కథ రూపంతో తన్ను బాబా ఆశీర్వదించారని హేమాడ్ పంతు చెప్పను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, నీ వెతిలా ఆనందించుతుంది, నాకా విషయమై వివరాలన్నీ చెప్పు అన్నారు. అప్పుడు హేమడ్పంతులు తాను ఇంతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావాన్ని కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా చాలా సంతోషించారు. ఆ కథ నీకు నచ్చిందా, దాని ప్రాముఖ్యాన్ని నీవు గుర్తించావా అని బాబా హేమడ్పంతును అడిగారు. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించింది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది, సత్య మార్గమును కనుగొనగలిగింది అని హేమడ్పంతు బదిలిచ్చారు. బాబా ఇలా అన్నారు, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది, ఈ ఒక్క కథను జ్ఞప్తి అందించుకుని అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారానికి ధ్యానము అవసరం, దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీ శాంతించును, కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి యందు కల భగవంతుని ధ్యానింపుము, మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును, సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానింపుము, అది ఏ జ్ఞానస్వరూపము చైతన్యము ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూస్తున్న నా ఈ ఆకారాన్ని ధ్యానించండి, అలా కొన్నాళ్లు చేయక మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత ధ్యానము ధ్యేయము అను మూడింటికి కల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి వాటికి పాలిచ్చడం కాని పొదువు కొనుట కానీ చెయ్యదు, దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిస్తున్నది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొను, తల్లి తాబేలు చూపు చిన్నవాటికి అమృతధార వలె పనిచేయు, అదియే వాటి బ్రతుకునకు సంతోషమునకు ఆధారం. గురువునకు శిష్యునకు గల సంబంధం ఇప్పుడు. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సత్తురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ అని జయ జయ ధ్వానాలు చేశారు. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జన సమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనం కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొంది. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టి బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టింది. బాబా దానిని అంతనే హేమడ్పంత్ చేతిలో పెట్టి ఇలా అన్నారు, ఈ కథను నీవు మనసుకు పట్టించుకుని జ్ఞప్తి అని ఎంచుకున్నచో నీ స్థితి కలకండ వలె తీయగా ఉంది, నీ కోరికలన్నీ నెరవేరు, నీవు సుఖముగా ఉండు. హేమడ్పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించండి, ఆశీర్వదించను, కాపాడు అని ప్రార్థించను. అందుకు బాబా ఇలా జవాబిచ్చారు, ఈ కథను విను, దీనిని మననము చేయను, ఇది ధ్యాసము చేయను, అలా ఎంచు నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకుని ధ్యానించదు, భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగుడు. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమడ్పంతుకు కలకండ ప్రసాదం దొరికింది. ఇప్పుడు మనం ఈ కథయనే కలకండ ప్రసాదం పొందదం, దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సున నిలుపుకొందాము. ఇలా బాబా కృపచే బలంగానూ సంతోషంగానూ ఉండదం. తథాస్తు.